Praise God. This is Pastor Joshua. Welcome to Gospel Truth Center's podcast. Let us read Psalm 91. He that dwelleth in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. I will say of the Lord, He is my refuge and my fortress, my God, in Him will I trust. Surely He shall deliver thee from the snare of the fowler, and from the noisome pestilence. He shall cover thee with his feathers, and under his wings shalt thou trust. His truth shall be thy shield and buckler. Thou shalt not be afraid for the terror by night, nor for the arrow that flieth by day, nor for the pestilence that walketh in darkness, nor for the destruction that wasteth at noonday. 1,000 shall fall at thy side, and 10,000 at thy right hand, but it shall not come nigh thee. Only with thine eyes shalt thou behold and see the reward of the wicked, because thou hast made the Lord, which is my refuge, even the Most High, thy habitation. There shall no evil befall thee, neither shall any plague come nigh thy dwelling. For he shall give his angels charge over thee, to keep thee in all thy ways. They shall bear thee up in their hands, lest thou dash thy foot against a stone. Thou shalt tread upon the lion and adder, the young lion and the dragon shalt thou trample under feet, because he hath set his love upon me. Therefore will I deliver him. I will set him on high, because he hath known my name. He shall call upon me, and I will answer him. I will be with him in trouble. I will deliver him and honor him. With long life will I satisfy him and show him my salvation. Amen.
ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. మరి యొక్క దినం దేవుని యొక్క సన్నిధిలో మరి గడపడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మన వాక్య భాగం కీర్తనలు 91వ అధ్యాయము. ప్రతి ఒక్కరికి తెలిసి ఉన్న కీర్తనే. కాకపోతే ఈరోజు ఈ కీర్తన మొత్తం కూడా మనము చదివి ధ్యానించి ఇందులో దేవుడు మనతో ఏమని మాట్లాడాలనుకుంటున్నాడో మనము చూద్దాము. ప్రతి ఒక్కరూ కూడా ఇది చదవండి. 1 నుంచి 16 వచనాలు పూర్తిగా చదవండి. అంటే చదవడానికి ఒక 2 నిమిషాలు పట్టొచ్చు ఈ 16 వచనాలు. కాబట్టి ఒక 4-5 టైమ్స్ 4-5 సార్లు అయినా ఇది చదవండి. చదివిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు, లేకపోతే దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారో అది మీరు అండర్లైన్ చేసుకోండి. దీన్ని ధ్యానిస్తూ ఉండండి. ప్రార్థనాపూర్వకంగా దేవ నాతో మాట్లాడు, ఈ యొక్క పరిస్థితుల్లో నేను ఏ విధంగా ముందుకెళ్లాలో నాతో మాట్లాడని చెప్పి ప్రార్థనాపూర్వకంగా దీన్ని చదవండి. ఒక 4-5 సార్లు చదవండి. తర్వాత మళ్ళీ నేను ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలు, మరి మనము దేవునిలో ఏ విధంగా ఉండాలి, లేకపోతే దేవుడు మనకి ఎటువంటి గొప్ప వాగ్దానాలు దేవుడు చేసి ఉన్నాడు, మరలా నేను మాట్లాడతాను. ఈలోపు మీరు మాత్రం ఒక 4-5 సార్లు ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాక్య భాగం మొత్తం కూడా కీర్తన 91 మనకి నోట్ కూర్చాలన్నమాట. అలాగా చదువుకోవాల్సి ఉన్నది. అలా చదవండి ఒక 4-5 టైమ్స్. అందరూ చదివి ఉన్నారు కదా 91వ కీర్తన. అయితే మొదటి నుంచి చివరి వచనాల వరకు చదివి ఉన్నట్లయితే మీరు ఒకటి గమనించి ఉంటారు. మొట్టమొదటి వచనంలో మనకి మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని రాయబడి ఉంది. అంటే ఎవరైతే మహోన్నతిని చాటున నివసిస్తూ ఉన్నారో వారికి ఈ యొక్క కీర్తన రాయబడి ఉన్నదండి. అది మొట్టమొదటిగా మనం గుర్తు పెట్టుకోవాలి. ఇంకా 14వ వచనంలో కూడా ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరిచేదను. ఈ యొక్క కీర్తన ఏదైతే ఉన్నదో అది దేవుణ్ణి ఎరిగిన వారికి, దేవునిలో నడుస్తున్న వారికి, ఆయన చాటున నివసిస్తున్న వారికి. నివసించడం అంటే ఏదో అప్పుడు చర్చికి రావడం, అప్పుడప్పుడు వాక్యం ఉండడం, అప్పుడప్పుడు ప్రార్థన చేయడం, అది కాదండి. పూర్తిగా దేవునితో నడుస్తున్న వారికి మాత్రమే ఈ యొక్క కీర్తన అనేది రాయబడి ఉంది. కాబట్టి ఇందులో ఉన్న గొప్ప వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలంటే ముందుగా మనకి అర్హత రావాలంటే, మన అర్హత ఏంటండి, మనము రక్షింపబడాలి, దేవునితో పాటు ప్రతి దినము నడుస్తున్న వారమై ఉండాలి. ఈ సమయంలో కనుక మీలో ఎవరైనా సరే, లేదు నేను దేవునికి దూరం అయ్యాను, లేకపోతే నేను రక్షింపబడలేదు, లేకపోతే రక్షింపబడ్డాను కానీ నేను మునుపటి వలె లేను అని గీని మీకు అనిపించినట్లయితే, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని మరలా దేవుని ఎదుట మోకరించి మీ పాపాలను ఒప్పుకొని, దేవా నన్ను క్షమించి, నీ రక్తంతో కడుగు, నన్ను మరలా యునైట్ చేసుకొని యొక్క సన్నిధిలో నన్ను మరలా చేర్చుకోమని ఒకసారి మీరు ప్రార్థన చేసి సమాధానం పడవలసిందిగా కోరుతున్నాను. మనము ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తామో అప్పుడు ఈ యొక్క గొప్ప వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడతాయండి. ఆయన ప్రేమించు వారినే ఆయన తప్పిస్తానని, ఇంకా చాలా ఉంటాయి ముందు మనకి, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను, ఇవన్నీ మంచి మంచి వాగ్దానాలు. చదువుకుంటే ఎంతో ధైర్యంగా చాలా సంతోషంగా ఉంటుంది. కాకపోతే మనము దేవునితో నడుచుచున్న వారమై ఉండాలి. అయితే ఒక మూడో వచనం గురించి నేను స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను ఈ సమయంలో. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఉరి అంటే ఏంటంటే, వీళ్ళు ఇదివరకటి రోజుల్లో పక్షుల్ని పట్టుకోవడానికి వాళ్ళు చిన్న చిన్న వలలు కానీ, లేకపోతే కొన్ని ప్లాన్స్ వేస్తూ ఉండేవారు. ఏదైనా చనిపోయిన యానిమల్ని పట్టడం, కొంత గింజలు వేసి వాటిని ఆకర్షించడం కానీ, అలాగా చేసినప్పుడు అనేకమైన పక్షులు రావడం ద్వారా ఏమవుతుందంటే, వాటిని ఎక్కువ పక్షులను వాళ్ళు ఈ వేటగాళ్ళు ఏంటంటే పట్టుకోవడం జరిగేది అన్నమాట. అలాగా వాళ్ళు అనేక రకములైన ప్లాన్స్ వేస్తూ ఉండేవారు. ఈ వేటగాళ్ళు ఏంటంటే చాలా ప్లాన్స్ వేసి, చాలా ప్రణాళికలు, కుయుక్తులు అంటారు కదా, అలాంటి వాటి ద్వారా వాళ్ళ వేట అనేది కొనసాగిస్తూ ఉండేవారు అన్నమాట. ఇది దీని గురించి ఎఫ్ఎస్సి 6:10 కూడా రాయబడి ఉంది. ఒక్కసారి చూద్దాం. ఈ వేటకాని ఉరి అంటే అపవాది యొక్క, అపవాది ఎటువంటి ప్లాన్స్ అయితే వేస్తాడో వాటి గురించి మరి రాయబడి ఉందండి. ఒకసారి ఎఫ్ఎస్సి 6:11 మనం చూసినట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, అపవాది చాలాసార్లు అంటే ఈ యొక్క సాతాను, వేటగాడు అని కానీ అనేక రకములైన పేర్లతో ఇక్కడ పిలువబడి ఉంది. సాతాను అనేకమైన ప్లాన్స్ వేస్తూ ఉంటుంది అన్నమాట, ఎప్పుడు మనల్ని పడవేయడానికి, మనల్ని చిక్కుబెట్టడానికి, మనల్ని నాశనం చేయడానికి, దొంగ మరి దోచుకోవడానికి ఎలాగైతే వస్తాడో, హత్య నాశనం చేయడానికి ఎలాగైతే వస్తాడో, ఆ వచ్చే క్రమంలో అనేకమైన ప్లాన్స్, ఎక్కడ పడగొడదామా, ఎక్కడ వాళ్ళని ఓడిద్దామా, ఎక్కడ వాళ్ళని అదేంటి హతం చేద్దామా అని చెప్పి అనేకమైన ప్లాన్స్ అనేవి అపవాది వేస్తూ ఉంటాడు. అయితే మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆ యొక్క ఉరిలో నుంచి, ఆ యొక్క ప్లాన్స్లో నుంచి, ఆ యొక్క తంత్రములు మన కొరకు మనల్ని నాశనం చేయడానికి అనేకమైన ప్లాన్స్, మరి ఈ యొక్క వ్యాధులు అనేవి, లేకపోతే ఈ యొక్క ఆపదలు అనేవి, అవన్నీ కూడా ఏంటంటే అపవాది యొక్క ప్లాటింగ్ అన్నమాట. ఈ యొక్క ప్లాన్ ద్వారా ఇతన్ని పడగొడతాను, ఈ యొక్క ప్లాన్ ద్వారా ఈమె ఇక్కడ బలహీనంగా ఉంటుంది కాబట్టి ఈమెని దీని ద్వారా నేను పడగొడతాను అని అనేక రకములైన ప్లాన్స్ అనేది అపవాది వేస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను రక్షించును. మనం ఎప్పుడైతే ఆయన చాటున నివసిస్తామో, ఆయనతో జీవిస్తామో, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయనని ప్రథమ ప్రయారిటీగా, మెయిన్ ప్రయారిటీగా ఆయనకి ప్రాముఖ్యతను ఇస్తామో మన జీవితంలో, మనల్ని ప్రతి ఊరి నుంచి, డెవిల్ యొక్క, సాతాన్ యొక్క ప్రతి ప్లాన్ నుంచి కూడా దేవుడు తప్పిస్తానని ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. నాశనకరమైన తెగులైనా సరే, అది ఎటువంటిదైనా, మనల్ని అంతం చేయడానికి ఏది రూపింపబడినా, మనకి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన 4వ వచనంలో మనం చదివినట్లయితే ఆయన రెక్కల క్రిందనే మనకి ఆశ్రయం అనేది కలుగుతుంది. ఆయన రెక్కల కింద నిజంగా మనము ఆశ్రయం కలిగి ఉన్నప్పుడు మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. 5-6 వచనాల్లో ఉంటుంది, ఎటువంటి భయమునకైనాను, పగటి వేళ ఎగురే బాణమునకైనాను, చీకట్లో సంచరించే తెగులకైనా, దేనికైనా సరే నీవు భయపడకుందు. ఎందుకంటే మనం ఎక్కడున్నామండి? ఆయన రెక్కల చాటున. దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పి ఉన్నాడు కాబట్టి, మనం కవర్ చేయబడి ఉన్నాం కాబట్టి మనం దేనికి భయపడక్కర్లేదు. బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దేనికి, నేను బయటకు వెళ్తున్నాను, ఈ ప్రదేశానికి వెళ్తున్నాను, ఇక్కడ షాప్కి వెళ్తున్నాను, నేను నాకు ఏదైనా అవుతుందేమో, నాకు వైరస్ అంటుకుంటుందేమో అని ఎటువంటి భయము మనము పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఎక్కడున్నామండి? ఆయన రెక్కల చాటున మనము జీవిస్తున్నాము. దేవునికి స్తోత్రం. అయితే ఇంకా 7వ వచనంలో ఉంటుంది, నీ పక్కన 10,000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, ఏది జరిగినా సరే అపాయం అనేది మన యొద్దకు రాదు. ఎందుకంటే అని చెప్పి 9వ వాక్యంలో ఉంది, నీవు యెహోవా నీవే నా ఆశ్రయం అని చెప్పి మనం చెప్పాము. మనము దేవా నీవే నా ఆశ్రయము, నీవు తప్ప నేను ఇంకా దేనికి నేను దేని వైపు నేను చూడట్లేదు, నీవే నా ఆశ్రయం అని, నిన్ను నా దేవునిగా, నా నివాస స్థలముగా. నిజముగా దేవునిలో జీవించడము, దేవునితో జీవించడం, లేకపోతే ఆయనలో ఆయన నివాస స్థలముగా చేసుకుని జీవించడం చాలా గొప్ప విషయం అండి. ఎంతో ఆనందకరమైన జీవితం అది. మరి చిన్న చిన్న పాపాలు చేసి, లేకపోతే సులువుగా చిక్కులు పెట్టే ప్రతి విషయానికి లొంగిపోయి మనము విశ్వాస జీవితాన్ని మనము కోల్పోవడం మంచిది కాదండి. ఎందుకంటే దేవునిలో ఉన్న ఆనందము, లేకపోతే ఆయన ఇచ్చే కృప, ఆయన ఇచ్చే సంతోషం ముందు ఆ చిన్న చిన్న పాపాలు అనేవి ఎందుకు తోగవన్నమాట. కాబట్టి వాటికి మనము అట్రాక్ట్ అయిపోయి, వాటికి లోబడిపోయి మన విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోవద్దు, దేవునికి దూరంగా మాత్రం వెళ్ళకూడదు. ఇక్కడ 9వ వాక్యం మరలా మీరు చదువుకోండి, మనము దేవుని నివాస స్థలముగా చేసుకొని ఉండవలసిందే. దేవునికి స్తోత్రం. అయితే ఆ ముందుకు వెళ్ళే కొద్ది కూడా దేవుడు ఏం చెప్తుందంటే, నువ్వు సింహములను, నాగుపాములను, కొదమ సింహములను, భుజంగం, ఇవన్నీ కూడా మరి సాతాను యొక్క వేరే వేరే పేర్లు అన్నమాట. అపవాది, అబద్ధికుడు, శోధకుడు, అలాగే ఇవన్నీ కూడా సింహము, నాగపం, ఇవన్నీ కూడా సాతాను యొక్క పేర్లు. అయితే వాటిల్ని అణగ ద్రొక్కెదవు అని చెప్పి ఇది మన వాగ్దానం అన్నమాట. అంటే ఏది వచ్చినా సరే, ఎటువంటి హానికరమైనది మన ముందు తిరుగుతున్నా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. అది ఎవరిని ఏం చేసినా కానీ మనల్ని మాత్రం ఏమి చేయదనే ధైర్యము మనము ఈ సమయంలో కలిగి ఉన్నాం. ఎందుకంటే ఆయన రెక్కల చాటున మనం ఉన్నాము, మన కాళ్ళ కిందనే సాతాను ఉన్నది. తేళ్లను పాములను తొక్కుటకు నేను నీకు శక్తినిచ్చానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే కాబట్టి మనము దాన్ని త్రొక్కవలసిన వారమై ఉన్నాము. అది మనల్ని ఏమి చేయదని మనము గుర్తించాలి. ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు. భయపడి దానికి, అంటే సాతాను పెట్టే భయము ద్వారా ఏం చేస్తుందంటే, సాతాను తన ఆలోచనలు మన మనసులోనికి పెడుతుందన్నమాట. వాటిని ఇంకా మనం ధ్యానం చేయడం వల్ల, ఇప్పుడు ఏదైనా చిన్న తలనొప్పి వచ్చింది, లేకపోతే ఎక్కడైనా బాడీ పెయిన్స్ వచ్చినాయి అనుకోండి, చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు ఆ ఒళ్ళు నొప్పులు వచ్చే నాకు కరోనా స్టార్ట్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఆ చిన్న చిన్న సింటమ్స్, చిన్న చిన్నవి వచ్చినప్పుడు, స్టార్ట్ అవుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే దాన్ని తొక్కివేయాల్సిన వారమే ఉన్నాం. అలా కామ్గా కూర్చోకూడదండి. మనం ఖచ్చితంగా అప్పుడు వాక్యం చెప్పాల్సిందే, నీవు నన్ను ఏమి చేయలేవు, నేను స్వస్థత పొంది ఉన్నాను, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను, దేవుడు కరోనా రోగముని కూడా ఆయన వీపు మీద భరించి ఉన్నాడని మనం ఏం చేయాలంటే కన్ఫెస్ చేయాలి. మనం ఆ యొక్క లక్షణాల్లో ఉన్నా కానీ, ఆ యొక్క సింప్టమ్స్ మనకు కనిపించినా కానీ, అది మనం ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ చేయగలమండి, ఖచ్చితంగా. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనల్ని మనము ఎంకరేజ్, మనము ధైర్యం తెచ్చుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే మనము దేవుని రెక్కల చాటని జీవిస్తున్నాము. ఇంకా 16వ వచనం కూడా చదువుకుందాం, శ్రమలో నేను అతనికి తోడయందును, అతను విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదును. దీర్ఘాయువు మీరు అండర్లైన్ చేసుకోండి. మనకి దేవుడు ఎంతో లాంగ్ లైఫ్, అంటే పూర్తి ఆయుష్ దేవుడు మనకిచ్చాడు. అయ్యో ఈ వ్యక్తి ఈ టైంలో చనిపోయాడు, ఇతని జీవితం ఇంతేనేమో, ఇతనికి ఇంతవరకు రాసి పెట్టుందేమో, అలాంటి మాటలు మాట్లాడతారు. అస్సలు మనము అలాంటివి ఎంటర్టైన్ చేయకూడదండి. దేవుడు మన కొరకు దీర్ఘాయువు, లాంగ్ లైఫ్, దీర్ఘాయుష్ చేత నేను తృప్తిపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. లాంగ్ లైఫ్ దేవుడు మనకిస్తానని చెప్తున్నాడు. మధ్యలోనే ఇంకా పిల్లలు చిన్నపిల్లలుగా ఉండగానే, లేకపోతే ఇంకా జీవితం పూర్తిగా మనం జీవించకుండగానే చనిపోయే వారంగా ఉండము. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన, దీర్ఘాయువు చేత మనల్ని తృప్తిపరుస్తానని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క వాక్యము మనం మరలా మరలా చదువుకునే రోజు కూడా 91వ కీర్తన పొద్దున్న సమయంలోనూ సాయంత్రం సమయంలోనూ మనం ఖచ్చితంగా దీన్ని చదువుకోవాలి, ధ్యానించాలి, ఇది నోటికి వచ్చేసేయాలన్నమాట. అంతలాగా మనము ఈ యొక్క 91వ కీర్తన మనం ధ్యానించవలసింది. చాలామంది జీవితాల్లో ఈ యొక్క కీర్తన అనేకమైన గొప్ప కార్యాలు చేసింది. మీరు కూడా, నాకు తెలిసి చాలామంది ఈ యొక్క కీర్తన ద్వారా ఆదరింపబడి, లేకపోతే ఎంకరేజ్ చేయబడి వారి జీవితంలో అనేకమైన బాధల్ని ఓవర్కమ్ చేసి ఉంటారు. అయితే ఈ సమయంలో మనము ఇంకా ఈ వాక్య భాగం ముగించుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాము. మరి ప్రతిదినం చేసినట్లుగానే ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయండి, ధైర్యంగా ఉందాము. ఎందుకంటే మనకి పరిశుద్ధుడైన దేవుడు మనకి ఆశ్రయస్థానము, మన ఆశ్రయదుర్గము, మన దాగుచోటు ఆయనే ఉన్నాడు. ఎటువంటి న్యూస్కి కూడా మనము భయపడవద్దు. ఎలాంటి వేవ్ వచ్చినా, అది ఎటువంటి ప్లాట్ అయినా సరే, ఎటువంటి తంత్రమైనా సరే, సాతాను ఎటువంటి తంత్రాలు వేసినా సరే, మనము ప్రతిదాన్ని కూడా దేవుడు మన కొరకు క్యాన్సిల్ చేసే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి మనం భయపడొద్దు. ఈ సమయంలో ధైర్యంగా మనము ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళి మనం మొరపెడదాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్తంలో కవర్ చేయండి. మీకు తెలిసిన వారిని, మీ బంధువుల్ని, మీ మిత్రుల్ని, మీ యొక్క బిజినెస్ని, మీరు చేసే పనిని, అన్నిటిని కూడా పరిశుద్ధుడైన దేవుని రక్తంలో కవర్ చేయండి. జీటీసీ గురించి ప్రార్థన చేయండి. ఇంకా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి గురించి కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క వ్యాధి, ఈ యొక్క తెగులు మన దేశాన్ని వదిలిపెట్టినట్లుగా మనం ఈరోజు ప్రార్థన చేద్దాం.
మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు తండ్రి. నీ చాటున, నీ నీడన మాకు విశ్రమం కలుగు చేసిన దేవా, నీకే వందనాలు తండ్రి. నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకను నా దేవా, నీకే వందనాలు, స్తోత్రం నాయనా. వేటకాని ఊరిలో నుంచి మమ్మల్ని కాపాడి నాశనకరమైన తెగులు రాకుండా మమ్మల్ని రక్షించు దేవా, నీకే స్తోత్రం. నీ రెక్కల చాటున నన్ను కాచి కాపాడి భద్రపరిచి ఆశ్రయము కలిగించిన సత్యమైన దేవా, నీకే వందనాలు. నా కేడము, నా డాలునై ఉన్న దేవా, నీకే వందనాలు. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడుచేయి రోగమునకైనను, నేను భయపడకుండునట్లు నీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు నీకే వందనాలు తండ్రి. నా పక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము నా దగ్గరికి రాకుండా నువ్వు కాపాడువాడా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. నా నివాస స్థలమా దేవా, నీకే వందనాలు, స్తోత్రం. ఏ తెగులు కూడా నా గుడారము సమీపించకుండా కాపాడువాడా, నీకే వందనాలు. నా మార్గములన్నిటిలో నన్ను కాపాడుటకు నీ దూతలకు ఆజ్ఞాపించి నా పాదములకు రాయి తగలకుండా వారు నన్ను ఎత్తుకున్నట్లు, నీ తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటున్నట్లు మీరు ఆజ్ఞాపించినందుకు నీకే వందనాలు, స్తోత్రం. సింహములను, నాగుపాములను తొక్కుటకు, కొదమ సింహములను, భుజంగములను అణగదొక్కుటకు నాకు అధికారం ఇచ్చినందుకు నీకే వందనాలు, స్తోత్రం నాయన. నిన్ను ప్రేమించినందుకు, నన్ను గొప్పగా చేసిన దేవా, నాకే వందనాలు, నీకే వందనాలు ప్రభా. అయా, నా మొర్రను మీరు ఆలకించినందుకు నీకే స్తోత్రం. మా ప్రార్థనకు మీరు ఉత్తరించినందుకు నీకే వందనాలు, స్తోత్రం నాయన. హల్లెలూయా. ఇదిగో ప్రభా, దీర్ఘాయువు చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవానికే వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ రక్షణకు, నీ రక్షణను మాకు చూపించిన దేవానికే వందనాలు, 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 స్తోత్రం నాయన. తండ్రి, నీ వాగ్దానములన్నీ కూడా సత్యము తండ్రి. వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు ప్రభా. ఈ వాగ్దానాలను బట్టి నీకే వందనాలు తండ్రి. కీర్తనలు 91వ అధ్యాయం బట్టి నీకే వందనాలు తండ్రి. ఈ వాగ్దానములన్నీ నీ బిడల జీవితములో నెరవేరును గాక అని పలుకుతూ తండ్రి స్తోత్రం. సమస్తము నీ చేతులుగా అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.